ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడికి కూడా సుఖ దుఃఖాలు తప్పవు. ఎందుకు అంటే మనం ఈ సుఖాలు దుఃఖాలు పొందటానికి కారణం మనం పూర్వంలో చేసుకున్నటువంటి కర్మలలో నుంచి కొన్ని పుణ్యకర్మలు కొన్ని పాపకర్మలు పక్వానికై ప్రారబ్ధ కర్మలుగా రావటం వల్ల ఆ ప్రారబ్ధ కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు గనక ఆ పుణ్యకర్మల ఫలితంగా సుఖాలని పాపకర్మల ఫలితంగా దుఃఖాలని తప్పకుండా అనుభవించవలసిందే. అతడు ఎంత తెలివి కలిగినటువంటి వాడైనా తెలివి తక్కువ వాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా ఆడైనా మగైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి తప్పనిసరిగా అనుభవించవలసింది. అయితే ఈ సుఖ దుఃఖాలని మనం అనుభవిస్తూనే వీటి నుండి కొంత ఉపశమనాన్ని పొందుతూ మన యొక్క జీవన ప్రయాణాన్ని మనం సాగించాలి. ఎక్కడికి మన ప్రయాణం అంటే పరమాత్మ వైపుకే మన ప్రయాణం. అంటే ఈ ప్రయాణం ఏదైతే ఉందో దానిని ఈ సుఖ దుఃఖాలు అడ్డగించకుండా ఉండాలి. అంటే మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖాల కారణంగా ఆ పరమాత్మ వైపుకు మనం చేసేటువంటి ప్రయాణం ఆగిపోకూడదు. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే అబ్బా ఎంత కష్టంగా ఉందండి, ఈ బాధ మర్చిపోలేకపోతున్నాను, అందుకని నేను ఇవాళ భగవద్గీత వినలేనులేండి అని అనుకోకూడదు. అలాగనే సాధన చేయలేనులేండి అని అనుకోకూడదు. మనకు అనుకూలమైనటువంటి సాధన చేయొచ్చు, అంతే తప్ప ఏది కూడా ఆగిపోకూడదు. పరమాత్మ దగ్గరికి పోయేటువంటి ప్రయాణం ఆగకూడదు. అలాగనే మనకి బాగా సుఖం ఉందనుకోండి, సంతోషం ఉందనుకోండి, పొంగిపోతున్నాం అనుకోండి, ఇవాళ నాకెందుకు ఈ భగవద్గీతలు ఇవన్నీ, రేపు చూసుకుందాం అనేటువంటి భావన రాకూడదు. అంటే మన సుఖ దుఃఖాలు ఎప్పుడు కూడా మన ప్రయాణానికి ఆటంకం కలిగించకూడదు. మరి ఎట్లా వీటిని ఓర్చుకోవాలి, ఏ ప్రకారంగా వీటిని సహించాలి, ఏ ప్రకారంగా వీటి యొక్క తీవ్రతని మనం కొంచెం తగ్గించుకోవాలి, దుఃఖాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఏమని భావించాలి అనేటువంటి విషయాన్ని మనం నేను చెప్పుకున్నాం. దాన్నే మళ్ళీ సూక్ష్మంగా ఈరోజు చెప్పుకున్నాం. మనకి దుఃఖాలు కలిగినప్పుడు, ఎందుకనంటే దుఃఖాలు కలగటం సహజమే గనక మనకి దుఃఖాలు కలిగినప్పుడు ఇదిగో ఈ ప్రకారంగా మనం భావించాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమిటంటే మనం దుఃఖాలు అనుభవిస్తున్నాము అని అంటే మనం పూర్వంలో చేసుకొని తెచ్చుకున్నటువంటి పాపాలన్నీ ఖర్చు అయిపోతున్నాయి అని సంతోషించాలి. పాపాలు ఖర్చు అయిపోతే సంతోషించాలి కనుక మన పాపాలన్నీ ఖర్చు అయిపోతున్నాయి అని దుఃఖాలను అనుభవిస్తూ కూడా పాపాలు ఖర్చు అయిపోతున్నందుకు మనం సంతోషంగా ఉండాలి. ఇక రెండవది ఏమిటనంటే ఈ దుఃఖాలు వచ్చినప్పుడు ఇవి ఇలాగనే ఉండవు, ఇవి రాకడా పోకడా కలిగినటువంటివి, వచ్చినవి వచ్చినట్టే ఉండవు. అంతేకాదు ఇప్పుడు నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నానంటే రాబోయేది సుఖమే కదా అనేటువంటి ఆలోచనతోటి ఈ దుఃఖాన్ని కాస్త తగ్గించుకొని రాబోయే సుఖం కోసం ఎదురు చూస్తూ అలా ఉండిపోవాలి. ఇక మూడవది ఏంటంటే ఈ దుఃఖం అనేటువంటిది మనల్ని భగవంతుడికి చేస్తుంది, సుఖం అయితేనేమో భగవంతుడి దూరం చేస్తుంది మత్తెక్కి. దుఃఖం కనుకైతే ఎంత వద్దనుకున్నా భగవంతుడు మనకి గుర్తుకొస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడిని దగ్గరికి చేసేటువంటిది కనుక ఈ దుఃఖం కూడా చాలా మంచిదే అనేటువంటి భావన కనుక మనం చేసినట్లయితే అప్పుడు ఆ దుఃఖం కూడా మనకి కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక సుఖ దుఃఖాలు రెండు కూడా భగవంతుడి యొక్క ప్రసాదమే అనేటువంటి భావనతో ప్రసాదాన్ని మనం ఎట్లయితే కళ్ళకద్దుకొని స్వీకరిస్తామో అలాగనే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దేన్నైనా సరే ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం అని కళ్ళకద్దుకొని స్వీకరించాలి. ఇక ఐదవది ఏమిటంటే కష్టాలు దుఃఖాలు మనుషులకి రాక మానవులకు వస్తాయా, కాబట్టి ఈ లోకంలో కష్టాలు దుఃఖాలు పడకుండా ఉండేవాడు ఎవడున్నాడు? కాకపోతే కొంతమంది బయటపడకుండా గుట్టుగా ఉంటారు, కొంతమంది బయటపడి గట్టిగా బాధపడుతూ ఉంటారు, అంతే తేడా. కనుక ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మరి మనుషులకే వస్తాయి, అందుకనే మనకు కూడా వస్తున్నాయి. ఇందులో కొత్త ఏముంది కాబట్టి మనకి దీని గురించి అంతగా దిగులు పడాల్సినటువంటి పని లేదు అనేటువంటి భావన చేయాలి. ఇక ఆరవది, వేదాంత పరంగా మనం కనుక ఆలోచించినట్లయితే, నేను ఆత్మని, ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మనస్సుకి, నేను ఇప్పుడు మనస్సుగా లేను కదా, మనస్సు ఆ స్థానాన్ని దాటి ఆత్మస్థానానికి వచ్చా, నేను ఆత్మగా ఉన్నాను కనుక సుఖ దుఃఖాలు నాకు కాదు, సుఖ దుఃఖాలు ఎవరికి, ఈ మనస్సుకి, కనుక ఈ సుఖ దుఃఖాలతో నాకే సంబంధము లేదు అనేటువంటి స్థిర నిశ్చయంతో ఉండాలి. మనం వంట గదిలో ఉన్నాం అనుకోండి, వంట చేస్తా కనుకుంటే ఆ వంట యొక్క మంట మనకి మనల్ని తాకుతూ ఉంటుంది, కానీ మనం వంట గదిలో ఉండకుండా బెడ్రూమ్లో ఏసీ వేసుకొని పడుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మంట ఏం తగలదు కదా. కాబట్టి బెడ్రూమ్లో పడుకుంటే మంట తగలదు, వంట ఇంట్లో ఉంటేనే ఈ మంట తగులుద్ది. అదే ప్రకారంగా మనసుగా ఉంటేనేమో ఈ సుఖ దుఃఖాలు మనల్ని బాధిస్తాయి, అదే మనం గనక ఈ మనసుగా కాకుండా ఆత్మగా కనుకున్నట్లయితే, ఆత్మ ఆనంద స్వరూపం గనక, సచ్చిదానంద స్వరూపం గనక, మనకి ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాలు ఉండవు, మనం ఆనందంగా ఉండిపోతాం. ఈ ప్రకారంగా ఈ ఆరు విషయాలు కూడా గుర్తుపెట్టుకొని, ఇందులో ఏ ఒక్కటో రెండో విషయాల్ని మనకి దుఃఖం కలిగినప్పుడు భావిస్తూ ఉండాలి. వెంటనే గుర్తు రాకపోయినా ఒక 4-5 నిమిషాలు 10 నిమిషాల తర్వాతనైనా సరే మళ్ళీ ఈ దుఃఖం మనకి ఇంతగా లేకుండా ఉండాలంటే ఇదిగో ఇలా భావించాలి అనేటువంటి భావనతోటి మనం వీటిని గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేసుకొని అలా ఈ దుఃఖం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని కాస్త చిన్నగా ఉపశమనం చేసుకోవాలి, దాన్ని భరించడానికి కావలసినటువంటి ఆ శక్తిని తెచ్చుకోవాలి. ఈ ప్రకారంగా భావించగలిగినట్లయితే తప్పనిసరిగా దుఃఖోపశమనం అనేటువంటిది కలుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. అంతేకాదు ఈ ప్రకారంగా సుఖ దుఃఖాలన్నింటినీ కూడా మనం సమానంగా భావించగలిగితే, లేదా దుఃఖాలు వచ్చినప్పుడు తితిక్షని అంటే ఓర్పుని వహించి ఉంటే ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ప్రయోజనం కూడా ఉంది అని భగవానుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైనా సరే సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా సమానంగా భావించగలుగుతారో, సుఖ దుఃఖాలని సమానంగా భావించగలిగేవాడు భక్తుడు కూడా. భక్తుడు అంటే నిజమైనటువంటి భక్తుడు అంటే 12వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పినటువంటి లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు. అదిగో అటువంటి భక్తుడైనటువంటి వాడు ఈ సుఖ దుఃఖాలను సమంగా భావించగలుగుతాడు. అదిగో అతడే ధీరుడు. ధీరుడు అంటే ధీ అంటే బుద్ధి గనక, ధీరుడు అంటే బుద్ధిమంతుడు. మరి అటువంటి వాడికే మోక్షానికి అర్హత అని కూడా నేను శ్లోకంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ సుఖ దుఃఖాలని అలా సమంగా భావించగలగాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సుఖమైతే పర్వాలా, ఎంతైనా హాయిగానే ఉంటుంది, కానీ దుఃఖమే కదా కష్టం. అందుకని దుఃఖం వచ్చినప్పుడు దాన్ని కొంత ఉపశమనం చేసుకున్నట్లయితే, కొంత తగ్గించుకున్నట్లయితే అప్పుడు మనకి దాన్ని కూడా భరించేటువంటి శక్తి వస్తుంది. ఈ విధంగా భగవానుడు శోకించదగినటువంటి వాళ్ళ కోసం శోకిస్తున్నావయ్యా అర్జున అంటూ ప్రారంభించి ఇంతవరకు ఆత్మానాత్మ వివేకాన్ని గురించి చెప్పుకొస్తున్నాడు. అంటే ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆత్మ అనేటువంటిదేమో నిత్య వస్తువు, దానికోసం శోకించాల్సినటువంటి పని లేదు. మరి ఈ దేహమో అనిత్యమైనటువంటిది, అందువల్ల దీనికి శోకించినా ప్రయోజనం లేదు. ఆత్మ ఎటు మరణించేది కాదు, అది శాశ్వతంగా ఉండేది. మరి శాశ్వతంగా ఉండేదానికోసం ఏడవటం ఎందుకు, ఏడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే అది ఉండేది కనుక. కర్ణండి ఉండేది కనుక ఏడవలసిన పని లేదు, మరి ఇది పోయేది కనుక అందుకని ఏడవాలి కదా అని అంటే, ఇది ఎట్లాగూ పోయేదే కదా, నువ్వు ఏడ్చినా పోద్ది ఏడవపోయినా పోద్ది, అందుకని ఎట్లాగూ పోయేది కనుక దానికోసం ఏడవటం అనవసరం వృధా అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేశారు. శరీరాలు కానీ వాటికి కలిగేటువంటి సుఖ దుఃఖాలు కానీ, ఆ సుఖ దుఃఖాల కారణమైనటువంటి ఇంద్రియాలు విషయాలు వాటి యొక్క సంయోగం కానీ, ఇవన్నీ కూడా అనాత్మ, ఇవి అనిత్యమైనటువంటివి, ఇవన్నీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటువంటివి, ఇవన్నీ మార్పులు చెందేటువంటివి, నశించిపోయేవి, కనుక వాటిని గురించి శోకించాల్సినటువంటి పని లేదు అంటూ ఇప్పుడు భగవానుడు మళ్ళీ కొత్త విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే నిత్య అనిత్య అనేటువంటి వస్తువుల్ని సత్తు అసత్తు అనేటువంటి పేర్లతోటి మళ్ళీ మనకు కొంత జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి భావనతోటి మనకి 16వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. 16వ శ్లోకంలో ఏముందో మనం ఒకసారి చూద్దాం. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః త్వనయోస్తత్వదర్శిభిః. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః త్వనయోస్తత్వదర్శిభిః. నా అసతః విద్యతే, అసతః అంటే లేనటువంటి దానికి భావః నా విద్యతే, ఉనికి లేదు. లేని దానికి ఉనికి లేదు, అసత్ అనేటువంటి దానికి ఉనికి లేదు. సతః అనేటువంటి దానికి అంటే ఉన్నదానికి అభావః నా విద్యతే, లేకపోవటం అనేది లేదు. లేని దానికి ఉండటం అనేది లేదు, ఉన్నదానికి లేకపోవటం అనేటువంటిది లేదు. అనయోహో ఉభయోహో అతి, ఈ రెండింటి యొక్క అంతః తత్వం, ఈ రెండింటి యొక్క తత్వం తత్వదర్శిభి, తత్వదర్శనులైనటువంటి వాళ్ళు, తత్వజ్ఞానులైనటువంటి వాళ్ళ చేత దృష్ట దర్శించబడుతుంది అన్నట్టు. అంటే లేని దానికి అసత్తు అనేటువంటి దానికి ఉనికి లేదు, ఉన్నదానికి అంటే సత్తుకి లేకపోవటం అనేది లేదు. ఉన్నది లేదంటానికి వీల్లేదు, లేనిది ఉన్నదంటానికి వీల్లేదు. మామూలు మాటల్లో చెప్పాలంటే ఈ రెండింటి యొక్క నిశ్చయం అంటే చివరి నిష్కర్ష తత్వజ్ఞానుల చేత దర్శింపబడింది. అంటే ఈ విషయాన్ని తత్వజ్ఞానులు మాత్రమే గ్రహించారు, సామాన్య జనులు ఇక్కడే పొరపాటు పడుతుంటారు. ఎందుకని, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భావించేటువంటి వాళ్ళు సామాన్యులు, లేనిది లేనట్టుగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు తత్వజ్ఞానులైనటువంటి వాళ్ళు. సత్ అంటే ఉన్నది అని అర్థం, అసత్ అంటే లేనిది అని అర్థం. ఇంతకుముందు నిత్య అనిత్య అన్నాం. నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది, సత్ అంటే మూడు కాలాల్లో ఉండేది, ఇది కూడా ఎల్లప్పుడూ ఉండేది. అసత్ అంటే లేనిది, అనిత్యం అంటే పోయేది, శాశ్వతం కానిది. కనుక రెండిటికి కూడా అర్థం దగ్గరగా ఉంటుంది. అందువల్ల మనం తెలుసుకోవాల్సిన సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది, ఇది వాటి యొక్క అర్థం. సత్ అంటే ఉన్నదన్నారు కదండి, ఎప్పుడు ఉన్నది, మూడు కాలాల్లో ఉన్నది. అంటే వర్తమాన కాలంలో ఉంది, జరిగిపోయినటువంటి భూతకాలంలో ఉంది, రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో కూడా ఉంది. అంటే ఎప్పుడూ లేకుండా ఉండేటువంటి సందర్భమే లేదు, అది ఎప్పుడూ ఉన్నటువంటిది. అదే ఆత్మ. ఆత్మ ఎప్పుడు ఉంది, మనం ఉన్నా ఉంది, మనం లేకపోయినా ఉంది, మనం పుట్టక ముందు ఉంది, మనం పోయిన తర్వాత ఉంటుంది, సృష్టికి ముందు ఉంది, సృష్టి తర్వాత ఉంటుంది, ఈ సృష్టి ఉన్నప్పుడు ఉంది, అది లేనటువంటి సందర్భమే లేదు. అలాగే అసత్ అని అంటేనేమో లేనిది అని, లేనిది అని అంటే మూడు కాలాల్లో కూడా లేనిది, అది ఎప్పుడూ లేనిదే. అంటే ఎప్పుడూ లేనిదే అంటే ఇక్కడే మనం పొరపాటు పడటానికి ఒక విషయం ఉంది. ఏమిటది అని అంటే అది ఎప్పుడూ లేనిదేనండి, అయితే ఒక కాలంలో కనిపించినా కూడా అది లేనిదే. నిజంగా లేనిది ఒక సందర్భంలో ఎప్పుడన్నా కనిపించింది అనుకోండి, కనిపించినా కూడా అది లేనిదే అని అర్థం. అనగానే మనకు ఒక అనుమానం, కనిపిస్తే లేనిది ఎట్ట అవుద్దండి అని. నిజంగా ఉన్నటువంటి వస్తువు కనిపించకపోయినా కూడా ఉన్నట్టే అని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అయితే మనకు ఒక ఉదాహరణ కనుక చెప్పుకుంటే మనకు అర్థమవుద్ది. ఇక్కడ ఏం చెప్తున్నారు, నిజంగా ఉన్నటువంటి వస్తువు మనకు కనిపించకపోయినా కూడా అది ఉన్నట్టే. సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, మనకు ఆ సంగతి తెలుసు. మరి రాత్రిపూట కనిపిస్తాడా, కనిపించడు. కాబట్టి సూర్యుడు లేడండి, పగలు మాత్రమే ఉంటాడు, రాత్రిపూట లేకుండా పోతున్నాడు అని అనుకోవటం అది అజ్ఞానం కదా. ఎందుకనంటే కాస్త కొస్త చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, సూర్యుడు అనేటువంటి వాడు స్థిరంగా ఒక చోట ఉండేవాడు, భూమి మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఈ భూమి తిరిగేటప్పుడు ఒకవైపు ఉన్నటువంటి వాళ్ళకేమో సూర్యుడు కనపడుతుంటాడు, ఆ రెండో వైపు ఉన్నటువంటి వాళ్ళకి సూర్యుడు కనపడ్డు వాళ్ళకి చీకటి. మళ్ళీ భూమి తిరుగుతా ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాక ఎవరికైతే సూర్యుడు కనపడ్డాడు ఇప్పుడు వాళ్ళకి సూర్యుడు కనపడ్డు, ఇందాక కనపడినటువంటి వాళ్ళకి ఇప్పుడు సూర్యుడు కనపడతాడు. అంటే సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, మనం మాత్రమే సూర్యుడికి ఎదురుగా ఉంటున్నాం, మళ్ళీ వెనక్కి పోతా ఉన్నాం. అందువల్ల సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, ఒకవేళ పగలు కనిపించని రాత్రి కనిపించకపోయినా కూడా ఉన్నట్టే. అందువల్ల నిజంగా ఉన్నటువంటి వస్తువు మనకి కనిపించకపోయినా కూడా ఉన్నట్టే అని. అదేవిధంగా నిజంగా లేనటువంటి వస్తువు ఎప్పుడన్నా కనిపించినా కూడా అది లేనట్టే. ఇందాక ఉన్న వస్తువు కనిపించకపోయినా ఉన్నట్టే, లేని వస్తువు కనిపించినా కూడా అది లేనట్టే. అదేమిటండి? అవును, ఇప్పుడు ఎడారికి వెళ్ళారనుకోండి, ఎడారిలో ఎండమావులు కనిపిస్తాయి. ఎండమావులంటే ఏమిటో కాదు, అక్కడ ఉన్నటువంటి ఇసుక బాగా ఒకటే రంగులో ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఆ ఇసుక ఏమవుద్దంటే వచ్చినటువంటి ఎడారిలో గాలులు వీస్తూ ఉంటాయి, పెనుగాలులు వీస్తూ ఉంటాయి. ఆ గాలులకి ఆ ఇసుక లేచి అలా అలల అలలగా అలల అలలగా కనపడతా ఉంటాయి. దూరంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే దప్పికతో ఉన్నాడో, కొత్తగా ఎడారిలో ప్రవేశించినటువంటి వాడైతే వాడికి దప్పికుంది కనుక నీరెక్కడుందా అని చుట్టూ చూస్తాడు. చూడగానే దూరంగా కనపడతా ఉంటుంది, నీరున్నట్టుగా కనపడతా ఉంటుంది. ఆమె అక్కడ దాకా ఎత్తం ఇస్రోమంట ప్రయాణం చేస్తాడు. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అలంత దూరంలో కనపడుతుంటుంది, మళ్ళీ అంత దూరంలో కనపడతా ఉంటుంది, కానీ ఎప్పుడు నీళ్ళు మాత్రం ఉండవు. అంటే ఏమిటి అది? అతనికి కొత్త కాబట్టి తెలియదు, కానీ మరి ఎప్పుడు ఎడారుల్లో తిరిగేటువంటి వాడికి తెలుసు, అవి ఎండమావులు, నీరు ఉన్నట్టుగా భ్రమ కలుగుతుందే కానీ నిజంగా అక్కడ నీరు లేదు అనేటువంటి విషయం. కాబట్టి నీరున్నట్టుగా భ్రమ కలిగినంత మాత్రాన అక్కడ నీరున్నట్ట నీరు లేనట్టే. కనుక అది కనిపించినప్పటికి కూడా అది సత్యం కాదు అని. కనుక లేనటువంటి వస్తువు ఒకవేళ కనిపించినట్టుగా భ్రమ కలిగినా అది నిజంగా లేనట్టే. అయితే ఇప్పుడు దీన్ని అసత్ అన్నారు కదా, అసత్ అంటే ఏమండి? అస్సలు ఊహించటానికి కూడా వీల్లేదా? అసత్ అంటే కుందేటి కొమ్ములాగా, గొడ్రాలి బిడ్డలాగా. అంటే కుందేలకి కొమ్ము ఉండదు, గొడ్రాలికి బిడ్డ ఉండదు. బిడ్డ ఉంటే గొడ్రాలు అనరు, గొడ్రాలు అయితే బిడ్డ ఉండదు. కాబట్టి అది వాటి మాదిరిగానే అసలు కనీసం ప్రతీతి లేనిది కాదు, అంటే ఊహించడానికి వీల్లేనటువంటిది కాదు. అసత్ అంటే ఊహించడానికి వీలుంది. స్వప్నంలో ఉన్నటువంటి వస్తువుల్లాగా ఊహించడానికి వీలైనటువంటిదే. మనం స్వప్నంలో ఏదో ఒక వస్తువుని చూచాం, తెల్లవారింది, ఆ వస్తువు ఇక్కడ లేదు. అక్కడ కూడా నిజం కాదు, మనం చూసినప్పుడు కూడా నిజంగా నిజం కాదు. కాకపోయినా కూడా మనం చూసాం కదూ, అది మనకి ఊహకు అందుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి స్వప్నంలో వస్తువులాగా ఊహించడానికి వీలైనటువంటిదే అసత్తు అనేది. అయితే చూడగలిగినటువంటి సమయంలో కూడా అది లేనిది. లేవు లేవు లేదు లేదు అంటే కనపడదు కనపడదని కాదు, లేకపోవటం వేరు కనపడకపోవటం వేరు. వస్తువు కనిపించినా లేకపోవటం, లేకపోయినా కనిపించడం. దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మికంగా దీన్ని మిథ్య అంటారు వేదాంతంలో. ఈ పదం మనకి, ఈ మిథ్య అనేటువంటి పదం కనీసం భగవద్గీత చెప్పుకునేటప్పటికి కనీసం 400-500 సార్లు వస్తుంది ఈ మిథ్య అనేటువంటి పదం. మిథ్య అంటే ఉన్నదా లేదా అంటే ఉన్నది కాదు లేనిది కాదు, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది, అది మిథ్య. ఎందుకు ఇదంతా చెప్పుకోవటం అంటే ఈ జగత్తు కోసమే. ఈ జగత్తు నిజంగా లేదయ్యా అంటే ఎట్ట నమ్ముతామండి? మన కంటికి స్పష్టంగా కనపడతా ఉంటే ఈ జగత్తు లేదంటే మేము ఎట్ట నమ్ముతాం అని అంటారు. చెప్పేవాడికి నమ్మకం కలగదు, వినేవాళ్ళకి నమ్మకం కలగదు. ఎందుకనంటే అందరూ స్పష్టంగా చూస్తున్నారు ఈ జగత్తుని, కానీ యథార్థం ఏమిటంటే ఈ జగత్తు నిజంగా లేదు, లేకపోయినా కనిపిస్తా ఉంది. అందుకని లేకపోయినా కనిపించేదాన్ని మిథ్య అంటారు. అదిగో ఈ జగత్తు కోసమే ఇదంతా కూడా చెప్పటం. అయితే ఇప్పుడు మనకి గారడీ వాడు అంటే, ఇప్పుడు గారడి అంటే అది వెనకటి కాలంలో అనేవాడు, ఇప్పుడు ఇది ఇంద్రజాలం అంటుంటారు. దానికి 100 రూపాయలు 200 రూపాయలు టికెట్ పెట్టి పోతాం. అక్కడికి పోయిన తర్వాత చిత్ర విచిత్రాలు చూపిస్తుంటాడు. ముందుగానే ఒకడు అలా అలా ఒక కర్చీఫ్ని తిప్పుకుంటా వస్తాడు. ఆ తిప్పుతా తిప్పుతా అది కాస్త కర్ర అయిపోద్ది. ఇంతకీ అది కర్చీఫా కర్ర? అతడికేమో కర్చీఫ్, మనకేమో కర్ర. ఎందుకని? అతన్నేం మోసం చేయలేదు, అది మోసం చేసేది మనల్ని. అతడికి మాత్రం కర్చీఫే, కానీ మనకు మాత్రం కర్రలాగా కనిపిస్తుంటుంది. నిజంగా కర్ర అక్కడ ఉందా? లేదు, కర్చీఫ్ మాత్రమే ఉంది. కర్చీఫ్ మాత్రమే ఉంటే మనకు కర్రలాగా కనపడతామంట. ఇది భ్రమ. కాబట్టి ఇదిగో ఈ భ్రమనే అసత్ అన్నారు. అంటే అది నిజంగా కర్ర కాదు గనక అసత్. కర్ర లేదు, ముందు లేదు, వెనక లేదు, మధ్యలో కనిపించింది, కనిపించినప్పటికి కూడా అది కర్ర కాదు. సరే, ఇక మన అనుభవంలో చూద్దాం. మనం ప్రతిరోజు కూడా మన అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని అయితే మనం బాగా నమ్ముతాం. స్వప్నంలో ఉన్నాం, ఒక కలగంటున్నాం, కలగంటున్నంతసేపు స్వప్నంలో కనిపించినటువంటిది అంతా నిజం. అక్కడ మనకు స్నేహితులు కనపడ్డారు, శత్రువులు కనపడ్డారు, లేదా మనం పుణ్యక్షేత్రానికి పోయాం, లేకపోతే ఎక్కడో అడవిలో దారి చెప్పిపోయాం, వెనక ఓ పులి మనం తరుగుతూ ఉంది, పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చాం, ఓ ముళ్ళకంప మీద పడ్డాం, ఇదంతా కూడా జరిగింది భయంతో కెవ్వుమని కేకేశాం, మేలుకున్నాం. మరి ఇంత జరిగింది కదా, ఇదంతా నిజంగా ఉన్నట్టే ఉందా లేదా? అప్పుడు అంటే కలగనేటప్పుడు ఆ స్వప్న పురుషుడికి, స్వప్నంలో ఉన్న పురుషుడికి, మనకు కాదు స్వప్నంలో ఉన్న పురుషుడికి ఆ స్వప్నం అంతా కూడా నిజం. అంతేకాదు అక్కడ సంతోషమో దుఃఖమో బాధో భయమో ఇవన్నీ కూడా కలిగినాయి. కానీ మేల్కొన్న తర్వాత అక్కడ చూసిన వస్తువులు లేవు, అక్కడ ఉన్నటువంటి మనుషులు లేరు, అక్కడ ఉన్నటువంటి సంఘటనలు లేవు, అక్కడ దొరికిన అక్కడ కలిగినటువంటి సుఖ దుఃఖాలు లేవు. కనుక అవి కనిపించినప్పుడు కూడా నిజంగా లేనివే. కాదండి, కళ నిజమేను అని అంటారా? సరే, రాత్రి మీరు ఎక్కడికో ప్రయాణమై వెళుతున్నారు, దారిలో బంగారం బిస్కెట్లు దొరికినాయి, ఒక 50 60 బంగారం బిస్కెట్లు దొరికినాయి. గబగబా సంచిలో వేసుకొని ప్రయాణం కూడా మానుకొని మళ్ళీ ఇంటికి వచ్చి బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళం చేయి బొడ్లో కట్టుకొని నిద్రపోతే మళ్ళీ ఏమవుద్దనని చెప్పి జాగ్రత్తగా ఆ అక్కడే మంచం వేసుకొని పడుకున్నాడు. కానీ తెల్లవారేటప్పటికల్లా మనకు కాస్త మెలకు వచ్చేసి, మెలకు వచ్చిన తర్వాత నా బంగారు బిస్కెట్లు చూసుకుందామని తలుపు తీసి చూశారు, తాళం తీసి చూశారు. మరి ఉన్నాయా అక్కడ? రాత్రి పెట్టారు కదూ, రాత్రి గబగబా తీసుకొచ్చుకొని అవన్నీ బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళం చేయనే మొల్లో కట్టుకొని మీరు మంచం వేసుకొని అక్కడ పడుకొని ఇదంతా చేశారు కదా కళ్ళలో. మరి ఇదంతా చేస్తే ఇప్పుడు చూస్తే లేవే. కనుక కళ్ళలో కనిపించినటువంటి వస్తువులు నిజంగా లేవు, కళ్ళలో కనిపించినటువంటి వ్యక్తులు నిజంగా లేరు, కళ్ళలో కనిపించినటువంటి సంఘటనలు నిజంగా కాదు, కళ్ళలో జరిగినటువంటి సుఖ దుఃఖాలు నిజంగా కాదు. కనుక ఇవన్నీ కూడా నిజం కానే కాదు. ఎందుకనంటే కళ అసలు నిజం కాదు. కాబట్టి కళ ఎందుకని నిజం కాదు? నువ్వు నిద్ర పోక ముందు కళ లేదు, నిద్రలో నుంచి మేలుకున్న తర్వాత కళ లేదు, కానీ మధ్యలో మాత్రం ఉంది కళ. కనుక ముందు లేక వెనక లేక మధ్యలో ఉన్నా కూడా అది లేనిదే. అలాగనే ముందు ఉండి వెనక ఉండి మధ్యలో కనిపించకపోయినా అది ఉన్నదే. ముందు ఉంది, చివర ఉంది, మధ్యలో మాత్రం కనిపించలా, అది కూడా ఉన్నట్టే అనేటువంటి విషయాన్ని గౌడపాదాచార్యులు మాండుక్య కారికల్లో తెలియజేయటం జరిగింది. గౌడపాదాచార్యులు అంటే శంకరాచార్యుల వారి గురువుకి గురువు. శంకరాచార్యుల వారు మాండుక్యోపనిషత్తుకి భాష్యం రాశారు. అయితే ఈ మాండుక్యోపనిషత్తుని అర్థం చేసుకోవటానికి, దీంట్లో 12 మంత్రాలు ఉంటాయి, ఈ 12 మంత్రాలని అర్థం చేసుకోవటానికి ఆయన ఒక 4 అధ్యాయాలతోటి కారికలను 215 శ్లోకాలతోటి ఆ మాండుక్య కారికలు రాశారు. అదిగో ఆ గౌడపాదాచార్యులు తెలియజేశారు ఏమన్నారు, ముందుగా ఉండి చివరిలో ఉండి మధ్యలో కనిపించకపోయినా ఉన్నట్టే, ముందు లేక వెనక లేక మధ్యలో కనిపించినా అది లేనట్టే అని. నిద్రకు ముందు కలలేదు, నిద్ర నుంచి మేలుకున్న తర్వాత కలలేదు, మధ్యలో ఉంది, అందువల్ల కల ఒట్టిదే. ఇప్పుడు బావి దగ్గర ఒక తాడు పడింది. ఈ ఉదాహరణ కూడా మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, విసుగు పడకుండా ఈ ఉదాహరణ మనం జాగ్రత్తగా గమనించాలి. అక్కడ తాడున్నట్టుగా తెలియదు, తాడు ఎవరో పడేశారు మన ఇంట్లో వాళ్ళు, మనకు అక్కడ తాడున్నట్టుగా తెలియదు. సరే చీకటిగా అటువైపు వచ్చాం, చీకట్లో అటువైపు వచ్చాం, అక్కడ చూసేటప్పటికల్లా ఓ పావు కనపడతా ఉంది, బుసగొడుతున్నట్టుగా ఉంది, పైకి లేస్తున్నట్టుగా ఉంది, కదులుతున్నట్టుగా ఉంది. సరే అయ్యో పాము 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 అని మనం భయపడ్డాం, పరుగులు తీసాం, అటు ఇటు పరుగులు తీసాం, చివరికి ఒక అగ్గిపెట్టె తీసుకొని ఆ అగ్గిపొల వెలిగించాం. అగ్గిపొల వెలిగించి చూసినప్పటికల్లా అక్కడ ఏముంది, తాడు మాత్రమే ఉంది, పాము అక్కడ లేదు. అంటే ఇప్పుడు మనం జాగ్రత్త కనుక గమనించినట్లయితే, ముందు తాడే ఉంది, అగ్గిపొల వెలిగించిన తర్వాత తాడే ఉంది, మధ్యలో మాత్రం తాడు కనపడలా. అయినప్పటికీ కూడా అది తాడే, మధ్యలో కనిపించకపోయినా అది తాడే. మధ్యలో ఏం కనిపించింది, పాము కనిపించింది, కనుక ఆ పాము కూడా తాడే. సరే కనుక తాడు సత్యం. సరే పాము సంగతి ఏమిటండి, పాము ముందు లేదు, ముందుగా పాము లేదు. సరే మనం భ్రమపడిన తర్వాత, మనం అగ్గిపుల్ల వెలిగించిన తర్వాత అప్పుడు పాము లేదు, మరి ఎప్పుడుంది, మధ్యలో ఉంది. కాబట్టి ముందు లేక వెనక లేక మధ్యలో ఉన్నా కూడా అది లేనట్టే. అందుకని పాము లేనిదే, అది మిథ్య. కాబట్టి మొదట చివర తాడుంది, మధ్యలో మాత్రమే పాముంది. అంటే ఆ తాడే పాములాగా మనకి భ్రమ కలిగించింది, అంతే తప్ప అది నిజంగా పాము కాదు. అంటే పాముగాను భ్రమపడినప్పుడు కూడా అది నిజంగా తాడే. కనుక ముందు లేదు పాము, చివర లేదు పాము, మధ్యలో పాము కనిపించింది, అయినప్పటికి కూడా అది పాము కాదు. కనుక మూడు కాలాల్లో తాడుంది, అది సత్తు. మూడు కాలాల్లో పాము లేదు, అది అసత్తు. ఎంతకయ్యా ఇది చెప్పటం అని అంటే, ఇదిగో ఈ జగత్తు సంగతి చెప్పటం కోసం. ఈ జగత్తు అసత్తు, ఇది లేనిదే, ఒట్టిదే. ఈ ఒట్టి జగత్తులో దీనికోసం మనం ఏమి తంటాలు పడుతున్నామో, ఎంత తంటాలు పడుతున్నామో, ఈ జగత్తంతా శాశ్వతం అనుకొని ఎన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నామో, ఎంత పాపాలు చేస్తున్నామో, ఎన్ని పుణ్యాలు చేస్తున్నామో, ఇదంతా కూడా తెలుసుకోవటం కోసమే మనకి ఇక్కడ చెప్తుంది. ఈ జగత్తు కూడా ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. సృష్టికి ముందు ఈ జగత్తు ఉన్నదా, లేదు. మరి ప్రళయం వచ్చిన తర్వాత ఈ సృష్టి అంతా పోయిన తర్వాత అప్పుడు జగత్తు ఉందా, అప్పుడు లేదు. కానీ మధ్యలో మాత్రం కనపడతా ఉంది. కనుక ఇది ఉన్నట్టా లేనట్ట, ముందు లేదు వెనక లేదు మధ్యలో మాత్రం కనిపిస్తుంది. ముందు పాము, అక్కడ పాము ముందు లేదు వెనక లేదు మధ్యలో కనిపించింది, కనిపించినా అది ఒట్టిదే అని అక్కడ ఒప్పుకున్నాం. మరి ఇక్కడ ముందు జగత్తు లేదు, వెనక జగత్తు లేదు, మధ్యలో మాత్రం కనిపిస్తా ఉంది, మరి ఇప్పుడు దీన్ని ఏమనాలా, ఇది కూడా లేదు అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అదేవిధంగా ముందు పరమాత్మ ఉన్నాడు, ఈ ప్రళయం తర్వాత పరమాత్మే ఉన్నాడు, మధ్యలో పరమాత్మ కనిపించడంలో జగత్తు కనిపిస్తూ ఉంది, మరి ఇప్పుడు ఏమనాలా, పరమాత్మ ఉన్నాడు అనాలా. మరి జగత్తు కదండి కనపడుతుంది, మరి అక్కడ కూడా తాడు కదా ఉండాల్సింది, మరి పాము కనపడుతుంది అంటే ఆ పాము తాడే. అట్లానే ఇక్కడ ఈ జగత్తు పరమాత్మే. కాబట్టి జగత్తు యథార్థంగా పరమాత్మ, జగత్తు జగత్తుగా ఒట్టిదే సత్యం కాదు, జగత్తు పరమాత్మగా సత్యం. పాము పాముగా ఒట్టిదే, అక్కడ పాము నిజంగా పాము కాదు, పాము తాడుగా మాత్రం నిజం. అట్లానే జగత్తు పరమాత్మగా సత్యం, జగత్తు జగత్తుగా ఒట్టిదే. ఈ విషయాన్ని మనం గట్టిగా తెలుసుకోవాలి. జగత్తు యథార్థంగా పరమాత్మ, పాము యథార్థంగా తాడు. ఈ ఉదాహరణ ఎందుకంటే చెప్పేది, ఇది చాలా కష్టంగా అర్థం చేసుకునేది గనక, జగత్తు లేదు అంటే మనం ఒప్పుకోవటానికి మన మనసు ఒప్పుకోదు గనక, ఈ భ్రమలో నుంచి మనం మేలుకోవాలి అని అంటే ఈ అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పవలసి వచ్చింది. తత్వజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలుగుతారు, సత్యదో అసత్యదో వాళ్ళు స్పష్టంగా తెలుసుకుంటారు. అంటే మూడు కాలాల్లో ఉన్నదాన్ని సత్తని, మూడు కాలాల్లో లేని దాన్ని అసత్తని తత్వజ్ఞానులు అయినటువంటి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మరి సామాన్యులో సామాన్యులే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనుకుంటారు. మరి చీకట్లో ఉన్నటువంటి వాడు ఏమనుకుంటాడు? లేనటువంటి పామును ఉన్నది అనుకుంటాడు. అలాగనే అజ్ఞానంలో ఉన్న మానవుడు ఏమనుకుంటాడు? లేని జగత్తు ఉన్నదని అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ భ్రమలో ఉంటారన్నమాట. తత్వం అంటే చివరి నిష్కర్ష అని అర్థం. అంటే దానికి తిరిగి ఉండదు, అది ఖచ్చితంగా నిష్కర్ష అంటే ఖచ్చితంగా చెప్పడం. జ్ఞానుల యొక్క దృష్టి వేరు, సామాన్యుల యొక్క దృష్టి వేరు. జ్ఞానులేమో ఉన్నదాన్ని చూడగలుగుతారు, సామాన్యులేమో కనిపించిన దాన్ని మాత్రమే చూడగలుగుతారు. కనిపించింది యథార్థమా కాదా అనేటువంటి దృష్టి సామాన్యుడికి ఉండదు. కానీ జ్ఞానైనటువంటి వాడు కనిపించింది ఏదైనా సరే అది మాత్రం అదిగో అసలైనటువంటి వస్తువు ఇదేనని చూడగలిగినటువంటి వాడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఒక భక్తుడు ఏం చేశాడంటే, ఆయన విఘ్నేశ్వరుడి యొక్క భక్తుడు, వినాయకుడి భక్తుడు. ప్రతిరోజు కూడా వినాయకుడికి పూజ చేసుకుంటాడు. తెల్లవారి నిద్ర లేచిన తర్వాత ఆయన పూజ చేసుకోకుండా ఊరుకోడు, ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాడు. సరే ఒకసారి అనుకున్నాడు, ఆయనకి కాస్త బాగా కలిసి వచ్చింది, అందుకని బంగారంతో చేయించి వినాయకుడిని, ఆ బంగారపు వినాయకుడిని పూజించాలి అని ఆయన కోరిక కలిగింది. అందుకని ఆయన ఏం చేశాడంటే 200 గ్రాముల బంగారాన్ని తీసుకెళ్ళి కంసాలకి ఇచ్చి, అయ్యా ఇదిగో ఈ బంగారంతో నువ్వు వినాయకుడిని, వినాయకుడి వాహనమైనటువంటి ఎలుకని, ఆ పైన ఉన్నటువంటి గొడుగుని, వినాయకుడు కూర్చున్నటువంటి పీఠాన్ని, ఈ నాలుగింటిని కూడా తయారు చెయ్యి అన్నాడు. అనేటప్పటికీ ఆ కంసాలు ఏం చేశాడంటే, అలాగే నేను చెప్పి 50 గ్రాములతోటి వినాయకుడిని, 50 గ్రాములతోటి పీఠాన్ని, 50 గ్రాములతోటి గొడుగుని, 50 గ్రాములతోటి ఎలుకని, ఈ నాలుగింటిని కూడా తయారు చేశాడు, తయారు చేసి ఇచ్చాడు. సరే ఎంతో సంతోషంతో ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ పీఠం మీద ఆ వినాయకుడిని పెట్టి, వెనక గొడుగు పెట్టి, కింద పక్కన ఎలుకను పెట్టి ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటా ఉన్నాడు. అయితే బంగారు వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏవి కలిసి రాకపోగా ఉన్నది కాస్త ఊడిపోయింది, అంటే ఉన్నాస్తంతా ఊడ్చుకొని పోయింది. దాంతో అతను ఏం చేశాడంటే, ఈ నాలుగింటిని కూడా కంసాల దగ్గరికి తీసుకెళ్ళాడు. అయ్యా అయ్యా వీటిని నేను అమ్మాలనుకున్నాను, వీటికి న్యాయమైనటువంటి ధర ఇవ్వి, నీ దగ్గరే చేయించాను నేను, కాబట్టి నాకు కరెక్ట్ అయినటువంటి ధర ఇవ్వు, నన్ను మాత్రం మోసం చేయొద్దు అని ఇచ్చాడు. సరే అతడు ఏం చేశాడంటే గీటు రాయి మీద గీటు పెట్టి చూశాడు, అన్ని నాలుగింటిని కూడా గీటు పెట్టి చూశాడు. నాలుగు ఒకే రకమైనటువంటి మత్స్సులో ఉన్నాయి, అన్ని ఒకే రకమైనటువంటి నాణ్యతతో ఉన్నాయి, అందుకని మొత్తానికి రేటు కట్టించాడు. ఆ రేటు ఎట్లా కట్టాడంటే నాలుగు కూడా ఒకే రేటు వచ్చినాయి, ఎందుకంటే 50 గ్రాములు కనుక నాలుగు ఒకే రకమైనటువంటి నాణ్యమైనవి కనుక నాలుగింటికి ఒక రేటే వచ్చింది. వచ్చేటప్పటికల్లా సరే అప్పుడు ఈయన అన్నాడు, ఏమయ్యా ఎంత అన్యాయమా, వినాయకుడికి ఒకటే ధర, ఈ ఒకటే ధర, గొడుక్కి ఒకటే ధర, వీటికి ఒకటే ధర, ఎంత అన్యాయం అన్నాడు. అంటే వీడి దృష్టిలో ఇది వినాయకుడు, ఇది ఎలుక, ఇది పీట, ఇది గొడుగు అని అనుకున్నాడు. కానీ కంసాల దృష్టిలో మాత్రం ఈ వినాయకుడు లేడు, ఎలుక లేడు, ఎలుక లేదు, పీట లేదు, గొడుగు లేదు. అతనికి ఉంది ఏంటంటే ఎంత బంగారం ఉంది, ఎంత నాణ్యతలో ఉంది, నాణ్యత ఎంత, తూకం ఎంత, దాని ప్రకారం అన్ని సమానంగా వచ్చినాయి కాబట్టి అన్నిటికీ సమానంగా రేటిచ్చాడు. అంటే ఇక్కడ ఇతని దృష్టి ఏమో పై దృష్టి, అక్కడ కంసాల దృష్టి ఏమో అసలైనటువంటి వస్తువు బంగారం దృష్టి. అదే ప్రకారంగా సామాన్యుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే పైకి కనిపించినటువంటి దాన్ని చూస్తుంటాడు. కానీ జ్ఞానైనటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే అసలు వస్తువు యొక్క దృష్టితో చూస్తాడు. ఇది దృష్టి భేదం. అంటే సామాన్యుడికి మహాత్ముడికి దృష్టి భేదం. కాబట్టి ఓ అర్జున, ఆత్మసత్, ఆత్మ ఎప్పుడూ ఉండేటువంటిది. ఈ దేహేంద్రియాలు కానీ మనోబుద్ధులు కానీ ఇవన్నీ కూడా అనాత్మ, ఇదేమో ఎప్పుడూ ఉండేది కాదు, ఇది అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. ఇది తత్వజ్ఞానుల యొక్క నిష్కర్ష. కాబట్టి ఎందుకయ్యా అనవసరంగా ఏడుస్తావు, ఈ ఆత్మ అంటే ఇక్కడ కనపడేటువంటి మనుషులందరూ కూడా వాళ్ళు భీష్మద్రోణులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళందరూ దేహాలు అని అనుకుంటున్నావు. కాదు, అది సామాన్యుల దృష్టిలో ఈ దేహాలు, కానీ తత్వజ్ఞానుల దృష్టిలో అంతా ఆత్మే. మరి వాళ్ళందరూ ఆత్మ కనుకైతే ఆత్మ శాశ్వతం, ఆత్మ చనిపోయేది కాదు, ఆత్మ పుట్టేది కాదు, ఆత్మ పోయేది కాదు. కనుక దానికోసం ఎందుకు ఏడవటం? సరే పోనీ, వాళ్ళు దేహాలే అనుకుందాం. సరే దేహాలు కనుకైతే దేహాలు ఉంటాయా? ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడెక్కడ పోవాల్సిందే కదా, ఎలాగూ పోయేదానికి ఏడవటం ఎందుకయ్యా అనేటువంటి భావనతోటి చెప్పటం కోసమని ఆత్మ సత్తని, ఈ దేహాలన్నీ అసత్తు అశాశ్వతము అనిత్యమని తెలియజెప్పడం కోసమని ఇందులో సత్తు అసత్తు అనేటువంటి పదాలతోటి ఈ ఆత్మ అనాత్మల్ని మనకి తెలియజేయటం జరిగింది. అందువల్ల ఇక్కడ ఈ జగత్తు కూడా ఒట్టిదే, పరమాత్మ సత్యం. అందుకనే శంకరాచార్యుల వారు అన్నారు, వేదాంతం మొత్తాన్ని కూడా నేను అర్ధశ్లోకంలో చెప్తాను అని, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు. బ్రహ్మ సత్యం అంటే పరమాత్మ సత్యం, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే ఇంకా ఏమీ కాదు. కాబట్టి జీవుడు బ్రహ్మం, మనం అందరం జీవుళ్ళు జీవుళ్ళం అనుకుంటున్నాం కదా, మనం అందరం బ్రహ్మమే పరమాత్మే అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం కోసం. అయితే ఇప్పుడు మనల్ని మనం పరమాత్మ అనుకోవట్లేదు, ఎదుటి వాడిని అసలే అనుకోము. వాడు దుర్మార్గుడు, వాడు చండాలుడు, వాడు అట్టటోడు, వాడు ఇట్టటోడు అనుకుంటామే కానీ వాడు కూడా పరమాత్మే అనుకో. ఆ కుక్క, నక్క, పిల్లి, బల్లి అవి కూడా పరమాత్మే అని మాత్రం మనం ఎప్పటికీ అనుకోము. కానీ అన్నీ కూడా పరమాత్మే, అవి ఆయా రూపాల్లో కనిపించినప్పటికీ కూడా నశించిపోయేటువంటి రూపాలని కనుక పక్కన పెట్టేస్తే, నామరూపాలని కనుక తొలగించేస్తే ఉన్న సత్యం ఏమిటంటే ఆత్మ. కనుక అందరు కూడా ఆత్మస్వరూపులే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలా. కాబట్టి ఓ అర్జునానికి నీకు శోకించాల్సినటువంటి పని లేదు. అందుకే ఇదిగో ఆత్మసత్తు అని తెలుసుకో అని చెప్పి, ఈ ఆత్మ ఎటువంటిదో, ఈ ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటో వాటిని తెలియజేయబోతున్నాడు భగవానుడు తర్వాత శ్లోకంలో, 17వ శ్లోకంలో. 17వ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుందాం.